లోపలున్న వాళ్ళెలా ఉన్నారు? భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు చూడండి, భేరీ మృదంగాభిరుతం, వాళ్ళు భేరీలు మ్రోగిస్తున్నారట, మృదంగాలు వాయిస్తున్నారట. ఇన్ని చేస్తూ నిచ్చార్చితం పర్వహుతం, వాళ్ళు ఆ లంకకి పూజలు చేస్తున్నారట. లంకా పట్టణానికే పూజ చేసేస్తున్నారు వాళ్ళు. పూజ చేసేసి దానికి హోమం చేస్తున్నారట. హోమం చేసి అందులోకి రకరకాల పదార్థాలు వేసేస్తున్నారట. ఇలా లంకనే పూజిస్తున్నారట రాక్షసులు. లంకనే పూజించడం అంటే ఏమిటి? దీనికే వ్యాజలైన్, దీనికే ఫెయిర్ అండ్ లవ్లీ, దీనికే పౌడర్, దీనికే పరుపు, దీనికే తలగడ, దీనికే లోపలికి హోమం, ఎన్ని పదార్థాలు లోపలికి వేసేస్తూ ఉండడం, ఇదంతా లంకని పూజించడం కాదేమిటి? అందుకని భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. లంకని పూజిస్తున్నారట. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాస సహా దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాం స్తథా. అక్కడ ఉన్న రాక్షసులు దీక్షితాన్, కొంతమంది దీక్షలు పట్టారట. జటిలాన్, కొందరు పెద్ద పెద్ద జడలు పెంచారట. ముండాన్, కొందరు ఉన్న జుట్టు తీసేశారట. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాస సహా, కొందరు ఎద్దు చర్మం కట్టుకున్నారట. కొంతమంది అగ్నికుండాయుధాం స్తథా, వాళ్ళు చేతులు ఆయుధాలు పట్టుకోరట. ఆ రాక్షసులు ప్రతి వాడికి ఒక్కొక్క అగ్నిగుండం ఉంటుందిట. వాడికి ఎవరైనా శత్రువు జ్ఞాపకం వచ్చాడనుకోండి, వాడు అందులోంచి కృత్యుని సృష్టిస్తాడు. వాడు మంత్రముల చేత తంత్రముల చేత కృత్యుల్ని సృష్టించి ఆ కృత్యుల్ని పంపిస్తారు. అటువంటి తంత్రశక్తులు కలిగినటువంటి వారు ఆ లంకాపట్టణంలో ఉన్నారట. అందుకని దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాస సహా దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాం స్తథా. అక్కడున్న వాళ్ళు ఎంత విచిత్రమైనటువంటి ప్రవర్తన అంటే, పరస్పరం చదికమాక్షిపంతి భుజాస్యపీన అధివిక్షిపంతి మత్త ప్రలాప మధికక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి అంటారు వాళ్ళు. పరస్పరం చధికమాక్షిపంతి, నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని దెబ్బలాడుకుంటున్నట్ట. వాడిని వీడు తిడుతున్నట్ట, వీడిని వాడు తిడుతున్నట్ట. కానీ ఇద్దరు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. ఇద్దరు బల్లేలు అట్టుకుంటున్నారు, అటు నుంచి ఇటు తిరుగుతున్నారు, ఇటు నుంచి అటు తిరుగుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంతని తిట్టుకుంటున్నారు. అలా ఉండి పరస్పరం చధికమా అక్షిపంతి, ఒక్కొక్కరు తమ తమ వక్షస్థలాన్ని చూపిస్తున్నట్ట. చూపిస్తూ రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్ర సుచ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. ఎంత గొప్పగా వర్ణిస్తారో మహర్షి. నిజంగా ఆ ఉన్నటువంటి రాక్షసులు ఎంత చిత్రంగా ఉన్నారంటే, వాళ్ళు రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒక రాక్షసుని చూసేట్టు ఇంకోడు చూసి వెంటనే వీడి ఉత్తరీయం తీసేసి, చూడరా నా వక్షస్థలం ఎలా ఉందో, ఎంత బలిసిందో చూసావా అని వీడి గుండెలు వాడికి చూపిస్తున్నట్టే. వాడి భుజాల మీద వీడి చేతులేసి వీడి కండలు వాడికి చూపిస్తున్నట్టే. కాంతాని గాత్ర శుచ విక్షిపంతి, ఆడది కనపడితే తన శరీరాన్ని తీసుకెళ్లి ఆ ఆడదాని మీద పారేస్తున్నట్టే. అంటే వాడు అసలు వాడికి శరీరానికి ఇంకొక స్త్రీ శరీరం కనపడితే ముట్టుకోకుండా వాడు ఉండలేడు, అందుకని దీన్ని తీసుకెళ్ళి అక్కడ పారేస్తూ ఉంటాడు, దానికి తగిలిస్తూ ఉంటాడు. ఎంత సంతోషమో చూడండి. ఎక్కడుంటారు ఇలాంటి రాక్షసులు అందరూ? సిటీ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో మీకు చూస్తే కనపడే వాళ్ళందరూ రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్ర శుచ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వీళ్ళందరి దగ్గర మళ్ళీ చేతిలో ఎప్పుడు ఆయుధాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క చిత్రమైనటువంటి ఆయుధం. ఒక్కడికి ఉన్నటువంటి వస్త్రాలంకరణము కానీ, ఒక్కడు మెడలో వేసుకున్న నగలు కానీ, ఒక్కడు పెట్టుకున్నటువంటి శిగ కానీ సంస్కారమును సూచించేవి మాత్రం లేవు. ఒక్కొక్కడి ప్రవర్తన అలా ఉంది. చేతిలో ఆయుధాలు పట్టుకున్నారు. వీడు ఇలా ఉంటాడని నమ్మకం లేదు, అది విచిత్రం. ఇప్పుడు అలా కనపడతాడు వాడు. వీడిరా రాక్షసుడు, వీడు ఇలా ఉన్నాడనుకుంటారు మీరు. వాడు మరుక్షణం మారిపోతాడు, ఇంకో రూపం తీసేసుకుంటాడు. వాడు కుక్కో పిల్లో తోడేలో పెదపులో అయిపోయి వెళ్ళిపోతుంటాడు అక్కడి నుంచి. ఎందుకని? రూపాన్ని చిత్ర నిచ విక్షిపంతి, వాడి రూపం మారిపోతుంది. వాడు పొద్దున్నే కనపడతారు, 10 పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని గుళ్ళోకి వస్తారు. అబ్బో చాలా మంచివారండి, ఏం పర్లేదు ఆయన అనుకుని మీరు కానీ ఇంటికి వెళ్ళారా, వాడి నిజస్వరూపం బయటకు వస్తుంది వాడు ఆఫీస్లో సీట్లో కూర్చున్నప్పుడు. ఈ బాబోయ్ పొద్దున్న గుళ్ళో చూశానండి, ఏంటి ఈయనే ఇలా అడిగే మనిషి అనుకుంటాడు. రూపాన్ని చిత్ర నిచ విక్షిపంతి అంతలా మారిపోతుంటాడు. వీడు ఒకలా ఉండదు, వాడి స్వభావం ఎప్పుడూ ఒకలా ఉండడు. ఇక్కడ కూర్చుని పురాణం చెప్పినప్పుడు కోటేశ్వరరావు వేరు, ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు కోటేశ్వరరావు వేరు. అంటే నిజంగా నేను అలా అనుకుంటున్నారేమో మహాప్రభు, ఇంకోటి మీద ఉదాహరణ చెప్పకూడదని చెప్పానంతే. అందుకని ఇదిగో అలా ఉంటుంది రాక్షస స్వభావం. అంటే ఇలాంటి వాళ్ళందరినీ స్వామి హనుమ చూస్తున్నారట. చూస్తూ చిత్రం ఏమిటో తెలుసా అండి, శూల ముద్గర హస్తాశ్చ శక్తి తోమరధారిణీ అని. వీళ్ళందరూ విధాం గుల్మాం తస్య రక్ష పతే గృహేహి, వాళ్ళు ఒక ఆయుధం కాదు, ఒకడు శూలం పట్టుకున్నాడు, ఒకడు ముద్గరం పట్టుకున్నాడు, ఒకడు గొడ్డలి పట్టుకున్నాడు, రకరకాల ఆయుధాలు. ఎందుకు ఈ ఆయుధాలు? చేతిలో జపమాల పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏదో జపం చేసుకుంటాడని గుర్తు. ఏదో రుద్రాక్షమాల పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏదో చేసుకుంటాడని గుర్తు. వాడు ఏదో కమండలం పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏదో అభిషేకం చేసుకుంటాడని గుర్తు. ఎప్పుడు ఓ కర్రట్టుకు తిరుగుతుంటాడు అనుకోండి వాడు, వాడిని ఏమనుకోవాలి? వాడికి ఏదో కొట్టాలి దేన్నో ఓ దానికి, అది వాడి సరదా. ఎప్పుడు ఓ గొడ్డలట్టుకు తిరుగుతున్నాడు అనుకోండి, వాడు ఏమిటి చేస్తాడు? దేన్నో నరుకుతాడు వాడు ఖచ్చితంగా. వాడు ఎప్పుడూ చేతిలో వీడికి ఆయుధాలే, రకరకాల ఆయుధాలు. ఎందుకు ఈ ఆయుధాలు? వాళ్ళకి ఒళ్ళు కొవ్వు, ఎందుక కొవ్వు? వాళ్ళ రాజు అలాంటి వాడు. రావణాసురుడి పని ఏమిటో తెలిసా అండి, వాడు సంధ్యావందనం చేస్తాడు, చేసి పాలు తాగుతాడు, మంత్రిని పిలుస్తాడు, ఇవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం అని అడుగుతాడు. వాడు చెప్తాడు, మీలాగే ఒళ్ళు బలిసిన వాడు ఇంకోడు ఉన్నాడు సార్, ఫలానా వాడని చెప్తాడు. వాడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి వాడిని పిలుస్తాడు వాడి ఇంటి ముందు నుంచి. నేను వచ్చాను, నువ్వు వస్తావా, నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకున్నావా అంటాడు. వాడు వీడిని చూసి, మహాప్రభు నేను మీ దగ్గర ఓడిపోయినట్టు ఒప్పుకున్నానండి అన్నాడు అనుకోండి, వాడి ఇంట్లోకి వెళ్ళి వీడికి ఏమైనా నచ్చితే పట్టుకుపోతాడు వాడు. వాడు అలా పట్టుకొచ్చాడు పుష్పక విమానం అవన్నీ, వాడికి నచ్చలేదు అనుకోండి, వాడు ఎవరో అలవా ఎందుకు యుద్ధానికి వచ్చావు అన్నాడు అనుకోండి, అయితే బయటికి రా అంటాడు. వాడిని వీడిని కలిగి పెడతాడు, ఆ రోజు వాడిని చావగొట్టేస్తాడు. అయిపోయింది, సంతోషం వాడికి, వీడిని ఓడించేశాను, వీడు మన దా లొంగిపోయాడు, లిస్టులో రాసుకోండి అంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్తాడు, విహరిస్తాడు, మళ్ళీ తెల్లారుతుంది, సంధ్యావందనం చేస్తాడు, మళ్ళీ అడుగుతాడు, ఇది ఒళ్ళు కొవ్వు. వాడు ఒకలా ఉంటాడు. అలా వాడికి ఓ రోజున వాడికి పేరు చెప్పారు, వాలి అని పేరు చెప్పారు. వాడి దగ్గరికి వెళ్ళాడు వీడు. వాడు వీడెవరు రాని వాడిని, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఇంట్లో అప్పుడు, వాలి తండ్రి గారు. వెళ్ళి ఏడి వాలి అన్నాడు, ఎరానికి చచ్చిపోవడానికి అంత తొందరగా అన్నాడు వాళ్ళ నాన్న. వాడికి ఎంత విచిత్రం చూడండి, వాడన్నాడు చచ్చిపోవడానికి తొందరగా మీ అబ్బాయిని పిల్ల అన్నాడు. మా అబ్బాయి సంధ్యావందనం చేసుకుంటున్నాడు, వస్తాడులే కూర్చో అన్నాడు. అంటే వచ్చేదాకా నేను ఎందుకు కూర్చుంటాను, అక్కడికే పెడతానన్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే నాలుగు సముద్రాల్లో అర్ఘవిస్తూ ఉంటాడు. విడితే ఈ రావణాసురుడు వెనకాతల వెళ్ళి ఆయన తోక గీరేడు. సంధ్యావందనం చేసుకుంటుంటే వీడి సంగతి ఎందుకు అయ్యాక చూద్దామని ఆయన చూడండి తోకతో పట్టుకుని వీడు అల్లరి చేయకుండా ఉంటాడని ఒక్కొక్క సముద్రానికి వెళ్ళినప్పుడల్లా నీళ్లల్లో ముంచెట్టే పెట్టాడు వీడు, ఊపిరి కోసం కొట్టుకుంటుండేవాడు. ఆ తర్వాత వాడు నాలుగు సముద్రాలు తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇచ్చిన పాలు తాగుతూ సింహాసనంలో కూర్చుని తోక జాడించాడు. వీడి కింద పడ్డాడు, ఎవరు రాను పదితలలో పురుగా అని అడిగాడు వాడు. అలాంటి వాడు ఒక బాణంతో కొట్టారు రామచంద్రమూర్తి అని హనుమ చెప్తారు తర్వాత. వీళ్ళందరికీ ఒళ్ళు కొవ్వినటువంటి వాళ్ళంటే రాక్షస ప్రవర్తన ఎలా ఉంటుందో చూపిస్తారు మనకి. అందుకని ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. వీళ్ళ పేర్లు కూడా ఎంత గమ్మత్తుగా ఉంటాయో తెలుసా అండి, శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రాక్షస. వాళ్ళ పేర్లు చూడండి, శుకనాశస్య వాడికి చిలకముక్కుంటే, వక్రస్య వాడు వంకరటింకరగా తిరుగుతూ ఉంటాడు, వాడి పేరే వక్రుడు, వాడు వంకరటింకరగా తిరుగుతాడు, వాడి పేరంతే. శుకనాశస్య వక్రస్య శఠస్య వాడు శఠుడు, వీడేవాడు రా శఠుడులో దొరికాడు అంటుంటాం. వాడి పేరు శఠుడు, అసలు వాడి పేరే శఠుడు. వికటస్య చ వాడికి ఎవరైనా ముసాలైనా అలా పెడుతూ జారి పడిపోయాడు అనుకోండి, ఒక గంట నవ్వుకుంటాడు వాడు, ఎంత సంతోషమో వాడికి. అలా నవ్వుకోవడం కుసంస్కారం అని వాడికి తెలియదు. పైగా వాడి పేరెట్టుకున్నాడు వికటస్య, నా పేరు వికటస్య, నేను అలా నవ్వుతానని వాడికి పేరు. ఇవన్నీ రాక్షస ప్రవృత్తులు కావు, అవన్నీ సుందరకాండ గొప్పతనం ఏమిటో తెలిసా అండి, వీళ్ళందరూ అక్కడ ఉన్నారన్నారు. ఇలాంటి గుణం నీకు ఏదైనా ఉంటే నీలో కూడా ఉన్నాడా రాక్షసు? ఇప్పుడు వాడు లంకలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా? ఓసారి ఈ పేర్లన్నీ దగ్గర పెట్టుకుని సుందరకాండలో నువ్వు చెక్ చేసుకో, ఇలాంటిది ఏదైనా నీ లోపల ఉంటే ఆ రాక్షసుణ్ణి తీసేసేటటువంటి ప్రయత్నం చేసుకో, లేకపోతే ఈ లిస్టులో నిన్ను వేసేసుకుంటా. వేసేసుకుంటే హనుమ చేతిలో తింటావు దెబ్బ, ఏదో ఒకనాడు వస్తాడు ఆయన అని చెప్పడానికి శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ ఇలాంటి రాక్షసులందరినీ చూస్తున్నారట. ఇంకా చిత్రం ఏమిటంటే మొలనూళ్ళ చప్పుళ్ళు చేస్తున్నారు, కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెల చప్పుళ్ళు చేస్తున్నారు, వేరొక గృహానికి వెళ్ళి అక్కడ ప్రియుడితో రమించి కళ్ళు తిరుగుడు పడుతున్నటువంటి గుడ్లతో ఇంటికి వస్తున్న స్త్రీలని చూశారట. తమ ఇంటిలో ప్రియులతో ఆనందం అనుభవించి కళ్ళు తేలవేసినటువంటి స్త్రీలని చూశారట. ఇంతమందిని చూస్తున్నారట స్వామి హనుమ. చూస్తూ ఆయన అనుకుంటారు, వీళ్ళందరు ఇలా ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ మా అమ్మ సీతమ్మ కాదంటారు. దేనికోసం చూస్తున్నారు వీళ్ళందరినీ? ఎంత దారుణంగా వర్ణించారో తెలుసా అండి సుందరకాండలో, పసుపు రంగులో ఉన్నటువంటి స్త్రీ ప్రియుడి చేత అనుభవింపబడి గౌరవర్ణంలోకి మారగా హనుమ చూశారన్నారు. ఇన్ని చూసినటువంటి హనుమకి మనస్సు యందు వికారం లేదు, ఆయన ఈవిడ సీత కాదని తీసేస్తున్నారు. ఈ వికారములన్నీ పక్కన పెట్టేస్తున్నారు, ఇవేవి ఆయనకి లోపలికి వెళ్ళటం లేదు. మనస్సు లోపల నిలబట్టలేదు. ఇది జ్ఞాని యొక్క స్థితి. ఆయన మనస్సు సీతమ్మని మాత్రమే చింతిస్తోంది. ఆయన అంటారు, మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. ఆవిడ ఎలా ఉంటుంది? అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. మా అమ్మ అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం శుక్లపక్షం నాడు విదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా అమ్మ సీతమ్మ. అందుకని చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం. ఆవిడ బంగారు తీగ, కానీ మట్టి పట్టింది. మట్టి పట్టిన బంగారు తీగ ఎలా ఉంటుందో మహాపతివ్రత అయిన సీతమ్మ రావణాసురుడి అంతఃపురంలో ఉన్న ప్రమదావనంలో ఉండడం వల్ల ఇవాళ శోకమూర్తి అయి అలా ఉంటుంది మా అమ్మ. అందుకని పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం. బాణం పెట్టి కొట్టారు, ఆ బాణం తీసేశారు, కానీ బాణపు ములుకు లోపల ఉండిపోయింది. ఆ గాయం ఇంకా ఎంత బాధగా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారు. క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. వాయువు చేత కొట్టివేయబడినటువంటి మేఘంలా ఉంటుంది అమ్మవారు, అలా ఉంటుంది. ఇది పైకి హనుమ ఈ శ్లోకం చెప్తున్నారు, లోపల అమ్మవారిగా ఉపాసన చేస్తున్నారు. ఆయమ్మ సీతమ్మ ఎలా ఉంటుందంటే అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం శుక్లపక్ష నాటి కనపడేటటువంటి విధియ ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఎలా కనపడదో అలా ప్రయత్నపూర్వకంగా లోపలికి విడితే తప్ప ఆత్మదర్శనం అవదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అందుకని అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి, జగన్మాత. అటువంటి తల్లి సృష్టి చేసింది. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి అయింది ఆవిడ. అందుకని ఇవాళ సృష్టి చేసింది, స్థితి చేసింది, లయ చేసింది, కాబట్టి ఆవిడకి గుణములు వచ్చాయి. అందుకని బంగారు తీగకి మట్టి పట్టింది. కాదు కాదు, ఆవిడ వీరారాధ్య. బాణపు ములుకు గాయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఆవిడ మహాజ్ఞానులైనటువంటి వారి చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపమును కలిగి ఉంటుంది. గాలి చేత కొట్టబడిన మేఘపంక్తిలా ఉంటుంది. అంటే ఎవరు ప్రాణాయామం చేస్తున్నారో అటువంటి ప్రాణాయామం చేసేటటువంటి వారి చేత నిగ్రహింపబడినటువంటి మనస్సు వల్ల వెనకనున్నటువంటి ఆత్మ తెలుసుకోబడుతుంది. అందుచేత ప్రాణాయామము చేత తెలుసుకోబడేటటువంటి స్వరూపమును కలిగి ఉంటుంది అని ఆయన అంటారు. సీతమ్మ తల్లి హనుమకి ఏ రూపంగా తెలుసు? కేవలం ఒక క్షత్రియ కాంతగా తెలుసు. రాముడి ఇల్లాలిగా మాత్రమే తెలుసు ఆయనకి. అలాంటి హనుమ సీతమ్మ ఇలా ఉంటుంది అని ఎందుకు ఊహిస్తారు అసలు? ఆయన అంటారు, పురావరార్హోత్తమనిష్కకంఠీం అని. ఎంత చిత్రమైనటువంటి పదప్రయోగం చేశారో చూడండి. వనే ప్రయుక్తామివ నీలకంఠీం. ఆ తల్లిట ఉష్ణార్థితాం సానుసృతార్థకంఠీం. మెడలో ఇక్కడ వరకు వేలాడేటటువంటి పెద్ద మంగళసూత్రంతో ఉంటుంది మా అమ్మ అన్నారు. అంటే పైకి బాహ్యవర్ణన, లోపల అమ్మవారిగా స్తోత్రం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, అటువంటి తల్లి అయి ఉంటుంది ఆవిడ. ఆవిడ సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. ఆవిడ నల్లటి కన్నులతో ఉంటుంది. చారుహాస పద్మలోచన. అమ్మవారికి పద్మనేత్రి, విశాలాక్షి, మీనాక్షి, వక్త్రలక్ష్మి, పరీవాహచలం, మీ నాభలోచన, ఇవన్నీ అమ్మవారి నామాలు. అందుకని సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రయుక్తామివ నీలకంఠీం. ఆ తల్లి వనంలో విహరించేటటువంటి నెమలిలా ఉంటుంది. సీతమ్మ తల్లి రావణాసురుడి చేత అపహరింపబడి వనంలో ఉన్న నెమలిలా ఎలా ఉంటుంది అమ్మవారు అంటే ఉపనిషత్ సంచార కుశలయ్యి ఉంటుంది ఆవిడ. అందుకని ఆగమ విపినమయూరీంగా వర్ణన చేస్తున్నారు ఇవాళ హనుమ. అందుకని మా తల్లి అలా ఉంటుంది. ఆ తల్లి తదున్నసం పండురదంతమవ్రణం. సీతమ్మని చూశారా హనుమ? ఎలా చెప్తారు ఈ మాటలు? అమ్మవారి ముక్కు పెద్ద ముక్కు ఉంటుందిట, ఉండి తెల్లటి దంత పంక్తిని కలిగి ఉంటుందిట. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం. శుద్ధమైన నవ్వు నవ్వుతుందిట, తెల్లటి దంత పంక్తిని కలిగి ఉంటుందిట అమ్మవారు. అటువంటి తల్లి ద్రక్షేతదార్య వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అన్నారు. ఆ మాట అండంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? తదున్నసం అంటే ఆ ముక్కుని వర్ణిస్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారిని అనాకలిత సాదృశ్య చుపుక శ్రీ విరాజిత ఇలాంటి నామాలను వేస్తూ నాసాదండ విరాజిత అని అమ్మవారి ముక్కుని వర్ణించారు. అలాగే పద్మపలాశలోచనం అమ్మవారి కందులని వర్ణించారు. ఇందాక చెప్పానే ఆవిడికి మీనాక్షి అని పేరు. అటువంటి పద్మపలాశలోచనం అంటే పద్మముల వంటి కందులు కలిగినటువంటి తల్లి, పద్మలోచన అని పేరు ఆవిడికి. అలాగే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని ఒక నామం. శుద్ధ విద్య అంకురములు అమ్మవారి దంతములై ఉంటాయి. అటువంటి దంతములు కలిగినటువంటి అమ్మగా ఉంటుంది మా అమ్మ. తప్ప మా అమ్మ ఇలా ఉండదు. ఆవిడ త్రైలోక్య జనని, లోకమాత. మా అమ్మ సీతమ్మ అలా ఉంటుంది అనుకున్నారు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. హనుమకి చంద్రుడు సాచివ్యం చేస్తున్నట్ట. ఎలాంటి సాచివ్యం చేస్తున్నట్ట? లోకస్య పాప నివినాశయంతం మహోతధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం తదర్శ సీతాం సుమదాభియంతం. ఆ చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడంటేట, లోకము యొక్క పాపమునంతటినీ పోగొట్టే చంద్రుడై ఉన్నట్ట. సుందరకాండలో హనుమ వెతకడానికి లోకము యొక్క పాపాన్ని పోగొట్టే చంద్రుడికి ఏమిటి పోలిక? లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం. సముద్రాన్ని ఉప్పొంగ చేసేటటువంటి స్వరూపంతో ఉన్నట్ట. భూతాన్ని సర్వాణి విరాజయంతం, సర్వభూతములను ప్రకాశింపచేస్తున్నట్ట. అలాంటి చంద్రుడు భగవానుడై ఆకాశమునందున్నట్ట. ఆ చంద్రుడు ఎవరో కాడు. కాంచీలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, సీతాగుండంలో చంద్రలింగం, పరమశివాంశలు. ఆ శివాంశలోనే ఇవాళ హనుమ ఉన్నారు. అందుకని ఇవాళ పైన ఉన్నటువంటి చంద్రస్వరూపమైనటువంటి శివాంశ ఇక్కడ ఉన్నటువంటి రుద్రాంశలో ఉన్నటువంటి హనుమకి సాచివ్యం చేస్తోంది. ఆ చంద్రకాంతి, ఆ చంద్రకాంతిగా ఉన్నటువంటి శివుడు లోకస్య పాపాని వినాశయంతం లోకముల యొక్క పాపములను తీయగలిగిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. అందుకని ఇవాళ పాపము చేసినటువంటి రావణాసురుణ్ణి ఉపేక్షించడు. ఆయన్ని తీసేయడానికి కావలసినటువంటి శక్తిని, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి కావలసిన శక్తిని హనుమకి ప్రసాదిస్తున్నాడు. అటువంటి చంద్రబింబాన్ని చూస్తున్నారట. ఎంత గొప్ప విశేషణాలు వేశారంటే, హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ సింహో యథా మందర కందరస్థ చంద్రోపి బిభ్రాజ తదంబరస్థ. హంసో యథా రజత పంజరస్థ, వెండి పంజరంలో పెట్టినటువంటి హంస ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. మందర గుహలో దాక్కున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఏనుగు మీద కూర్చున్న వీరుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట చంద్రుడు. అలా ఆకాశంలో ఉన్నట్ట. ఏమిటి దీంట్లో రహస్యం? ఇందులో ఒక గొప్ప రహస్యం చెప్తున్నారు హంస శబ్దాన్ని చెప్తూ. ఇంతక పూర్వం నలదమయంతులని ఇద్దరు ఉండేవారు. ఆ నలదమయంతులలో దమయంతి యొక్క వార్తని నలుడికి, నలుడి యొక్క వార్తని దమయంతికి చేరవేసింది హంస. హంస రాయబారం చేసింది. రాయబారం చేస్తూ చిత్రనలీయమని అందులో చెప్పుకుంది. నలిన సంభవ సాహిణము వారుబంబులు కులముసాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు భుజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకము దాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంఛసుల యోగ్యులనుపమాంగి భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నీ ఆన ఘంటాపదంబు మాకు అని చెప్పుకుంది. చెప్పుకున్న హంస నలదమయంతుల్ని కలిపింది. ఇవాళ హంసో యథా రజత పంజరస్థ, వెండి పంజరంలో హంసలా చంద్రుడున్నాడు. అంటే ఆయన సాచివ్యంలో ఉన్న హనుమ సీతారాముల్ని కలుపుతారు. దుష్టమృగమైనటువంటి రావణాసురుడు సీతమ్మను అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాక్కునున్నాడు. ఎక్కడ దాక్కున్నా సరే మహావీరుడైనటువంటి రాముడు వేటాడి వేటాడి చంపుతాడు. అందుకని ఇవాళ సింహం మందర గుహలో దాక్కున్నట్టు రావణాసురుడు దాక్కున్నాడు. వీరుడైన వాడు ఏనుగు కుంభస్థలం మీద కూర్చున్నట్టు ఇవాళ హనుమ బయలుదేరి లంకనంతటిని శోధిస్తున్నారు. వినిష్ట సీతాం శుతుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలాంకో తథా ప్రకాశో వీరరాజ చంద్ర. ఇన్ని శ్లోకాలు వేసేశారండి వాల్మీకి మహర్షి ఆ చంద్రుడికి. బురదలా ఉన్నటువంటి ఆ తుషార పంకాన్ని, ఆ మంచుని పోగొట్టేస్తున్నట్ట హనుమ. మహానుభావుడు ఇవాళ ఎలా ఉన్నాడంటేట, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాక్ష యథా నరేంద్రో తథా ప్రకాశో వీరరాజచంద్ర. సింహం అవలోకనం చేసిందంటారు. సింహం ఇప్పుడు కూడా నేను మృగరాజుని కదా, నన్ను ఎవరేం చేస్తారని తిరగదు అరణ్యంలో. 10 అడుగులు వెడుతుందిట, వెనక్కి తిరిగి ఒకసారి చూస్తుందిట ఆగి. అలాంటి సింహం ఎక్కడైనా కూర్చోవాలనుకున్నప్పుడు పరుగు పరుగున వెళ్ళి పెద్ద శిలను ఒక దాన్ని చూసుకుని ఎగిరి ఆ శిల మీదకెక్కి కూర్చుని 2 కాళ్ళు ముందుకి జాపి పెద్ద జూలుతో కూడిన మొహాన్ని పెట్టి నోరు విప్పి నాలిక బయటికి జాపి పెద్ద గర్జన చేసి ఆ శిల మీద కూర్చుంది అనుకోండి, ఇక చాలు ఆ చుట్టుపక్కలకి ఏ జంతువులైనా వస్తాయా, దాని వెంట్రుకలలోంచి వచ్చే వాసనకి పారిపోతాయిట. ఇవాళ చంద్రుడు అలా ఉన్నట్ట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో అంటే ఇవాళ హనుమ పరిస్థితి అది. ఆయన పేరు చెప్పేటప్పటికీ చచ్చిపోతారు రాక్షసులు. ముందు ముందు చూపిస్తారు ఆయన ఏమనలేదు, ఒక మహానాదం చేశారంతే. కొన్ని వేల మంది రాక్షసుల గుండెలు బద్దలై నెత్తురుకక్కుకు చచ్చిపోయారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. యుద్ధం వచ్చింది అనేటప్పటికీ అందరూ భయపడతారు. ఏనుగు మాత్రం యుద్ధం వచ్చింది అనేటప్పటికీ తొండం ఊపుతూ పైకెత్తి పెద్ద ఘీంకారం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేసిందా, ఏనుగు కాలు కింద పడితే చాలు చచ్చిపోయినట్టే, ఏనుగు తొండం పెట్టి కొడితే చాలు చచ్చిపోయినట్టే. ఏనుగు చేతిలో ఏం ఆయుధం పట్టుకోదు, ఏనుగు శరీరమే ఏనుగు ఆయుధం. తను నడుస్తుంది, తొండం పెట్టి కొట్టిందా చచ్చిపోయాడే, కాలు పెట్టి తొక్కిందా చచ్చిపోయాడే, తన శరీరాన్ని పెట్టి ఒత్తిల్లింపజేసిందా చచ్చిపోయాడే. అలా ఏనుగు ఎలా వస్తుందో హనుమ అలా వస్తున్నారు. అందుకే పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం అంటారు. నా చేతులతో కొట్టేస్తాను, నా మోకాళ్లతో గుద్దేస్తాను, నా పాదముల కింద పెట్టి తొక్కేస్తాను, నేను పిడికిళ్ల పోట్లతో చంపుతాను. చెయ్యి హనుమకి చెయ్యే, ఏనుక్కి తొండం. అందుకని ఇవాళ ఏనుగు ఎలా వస్తుందో యుద్ధానికి స్వామి హనుమ అలా వస్తున్నారు. ఇది చెప్పడానికి చంద్రుడితో పోల్చి చెప్తున్నారు. ఇలా స్వామి వస్తూ వస్తూ పుష్పక విమానం దగ్గరికి వచ్చారట. మిగిలిన వాళ్ళు ఇళ్ళన్నీ వెతికారు, ఆ పుష్పక విమానం దగ్గరికి వచ్చారు. చూశారు ఎంత డాబుగా ఉంది, ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయం అససాసాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. సాక్షాత్తుగా చూస్తే గంధర్వుల యొక్క వైభవం అంతా, ఇంద్రుడి వైభవం అంతా కనపడుతోంది ఆ పుష్పక విమానంలో. అదేం సామాన్యమైనటువంటి పుష్పకం కాదు. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. దాని కిటికీలకి బంగారు తీగలు కట్టేట, దాని మీద వజ్రవైఢూర్యాలతో పక్షుల్ని పెట్టేట. అవి మెరుపులు వస్తే ఒక్కసారి ఇలా పక్షులన్నీ రెక్కలు కొట్టుకుని ఎగిరినట్టుగా ఉంటుందిట. అలాంటి పుష్పక విమానంలో వాడు పడుకుని ఉంటాట. అది ఎక్కడి నుంచి తెచ్చాడు, తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతస్తుల్య విశేష దర్శనం. పాపం తపస్సు చేసి కుబేరుడు సంపాదించుకున్నాడు, సంపాదించుకున్న దాన్ని వీడు భుజ పరాక్రమం చూపించే కుబేరుడి దగ్గర ఎత్తుకొచ్చాడు. దాని గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అందులోకి ఎక్కి కూర్చుంటే చాలట, మనస్సు లోపల ఏది ఊహిస్తే అక్కడికి వెళ్ళిపోతుంట ఆ పుష్పక విమానం. అది వెడుతుంటే ఇంకా ఎవ్వరూ దాన్ని అడ్డలేరు, ఆ విమానాన్ని మాత్రం ఆపగలిగిన వాడు ఉండట. ఎక్కడుంటుంది ఆ పుష్పక విమానం, ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుందట అందులో. అది అక్కడుండదు ఆ వర్ణన, ఇక్కడుంటుంది. మనస్సు అనే పుష్పకం మీకు ఒక్కసారి ఆఫీస్ గుర్తొచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ రైల్ టికెట్, దానికి ఏం టికెట్ అక్కర్లేదు, వెళ్ళిపోతుంది ఆఫీస్కి. ఫైలు టేబుల్ మీద పెట్టానా బీరువాలో పెట్టానా అని అనుకోండి, టేబుల్ కనపడుతుంది, బీరువా కనపడుతుంది, ఫైల్ ఇక్కడ పెట్టినట్టు కనపడుతుంది, లోపల పెట్టినట్టు కనపడుతుంది, ఆఫీస్ స్థానం కనపడుతుంది, అన్నీ ఇక్కడ కనబడిపోతుంటాయి. ఈ వెళ్ళిపోయే విమానాన్ని ఎవరైనా ఆపగలరా, మధ్యలో అడ్డుకోగలిగిన వాడు ఉంటారా, ఈ విమానాన్ని ఏ రాడార్లో చూడలేరు, ఏ శతగ్నితో కొట్టలేరు, అటువంటి విమానంటి విమానం. అందుకని ఆ పుష్పక విమానాన్ని వీడు తెచ్చుకున్నట్ట, తెచ్చుకుని తన దగ్గర పెట్టుకున్నట్ట. ఈ పుష్పక విమానం తాలూకా గొప్పతనం ఏమిటో తెలుసా అండి, సవీష్మజాలం బలవాన్ తదర్శ గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని అని చిత్రం ఏమిటంటే దీన్ని దేవతలు కూడా పూజ చేస్తారట. మనస్సు ఇటు నుంచి ఇటు తిరిగింది అనుకోండి, సంసారము వైపు నుంచి భగవంతుడి వైపుకి తిరిగింది అనుకోండి, అంతే, దేవతలు కూడా అలాంటి వారి దగ్గరికి వచ్చి మోకరిల్లవలసింది. ఇది కానీ సంసారము వైపుకి వెళ్ళిపోయిందా, దీన్ని ఆపగలిగిన వాడు లేడు. అంత చిత్రమైనటువంటి రీతిలో ఉంది ఆ పుష్పక విమానం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో బయట ఒక లక్ష్మీదేవి విగ్రహం పెట్టాడు. ఇక్కడ రామాలయంలోకి వెళ్ళి మనం దర్శనం చేస్తున్నప్పుడు రెండు తుండములతో అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మి అమ్మవారు ఉంది అక్కడ. అలాంటి విగ్రహం ఒకటి పుష్పక విమానంలో ఉందిట. నియుజ్యమానాస్తు గజా సుహస్త సకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవీ చకృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త శ్రీ సూక్తం. అసలు నిజానికి అది పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభామ్యహం అని ఆ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితైర్ స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అంటారు. బంగారు బిందెలతో పద్మముల యొక్క రేకుల్ని పట్టుకుని రెండు ఏనుగులు లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నాయట. రోజు వచ్చి వాడు అక్కడ నమస్కారం చేస్తాడు రావణాసురుడు. విచిత్రం ఏమిటంటే ఈ లక్ష్మీదేవే తన దగ్గర ప్రమదావనంలో సీతాదేవిగా ఉందని వాడికి గుర్తుండదు. ఇది చిత్రం ఏమిటో తెలుసా అండి? గృహలక్ష్మి గృహే గృహే. అమ్మవారు ఎక్కడుంటుందంటే ప్రతి ఇంటిలోనూ గృహలక్ష్మిగా ఉంటుంది. అందుకని తన ఇంటి పూజామందిరంలోకి వెళ్ళి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి పక్కవాడి భార్యని చూడకూడని చూపు చూసేటటువంటి ప్రతివాడు పుష్పక విమానంలో ఇలా పెట్టుకున్నవాడే. ఎందుకని? పూజామందిరంలో నమస్కారం, బయటికొచ్చి చూసి చూసే చూపు వేరు, అశోకవనానికి వెళ్ళి చూసే చూపు వేరు, ఇక్కడికొచ్చి చేసే నమస్కారాలు వేరు. ఆయమ్మే ఈ అమ్మాయి ఉన్నది. ఇక్కడ నీ చూపు కనపడగానే మా అమ్మవారే ఇక్కడుంది అని నువ్వు ఆవిడ పాదాలు చూసి నమస్కరించి వెళ్ళిపోతే ఈ పూజకి అమ్మవారు సానుకూలత చెందుతుంది. ఇక్కడికెళ్ళి ఇన్ని లెంపలు ఇలా 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 కొట్టేసుకుని ఇలా చెవులట్టుకుని గుంజీలు తీసేసి కిందడిపోయి మీదడిపోయి నమస్కారాలు చేసేసి ఇంత బొట్టెట్టేసుకుని బయటకొచ్చి అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని మొదలుపెట్టి చూడకూడని చూపులన్నీ చూస్తే దీనివల్ల ఆవిడ ఎక్కువ క్రోధం చెందుతుంది. చిందిందా లేదా అమ్మవారు? ఇది సుందరకాండ. ఎక్కడుంది సుందరకాండ? అక్కడుందా పుష్పక విమానం? ఇక్కడుందా? అక్కడున్నట్టు చూపిస్తూ ఇక్కడ చూపిస్తూ ఉంటారు మహర్షి. ఇవన్నీ వెతుక్కుంటూ లోపలికి ఎడుతున్నారట స్వామి. వెడుతుంటే అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? పెద్ద తివాచి కనపడిందట రావణాసురుడి మందిరంలో. ఎంత గొప్ప తివాచి అంటేటది మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృతాః వృక్షవితాన పూర్ణాః వృక్షాకృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. దాని మీద భూమండలం అంతా చెక్కేశారట. భూమండలంలో ఉన్న పర్వతాలు చెక్కారట, పర్వతాల మీద ఉన్న చెట్లు చెక్కారట, చెట్లకున్న పువ్వులు చెక్కారట, పువ్వులకున్న కేసరములు చెక్కారట. ఈ భూమండలం అక్కడ లేదు. మనం తెల్లవారి లేస్తే కాలు పెట్టేటటువంటి భూమి మన అమ్మ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. ఈ తల్లిలోంచి వచ్చిన పదార్థాన్ని తింటున్నాం. లోపల జీర్ణం అయిపోయిన తరువాత ఎంత జీతం మీరు పట్టండి, లోపల జీర్ణం అయిపోగా మిగిలినటువంటి పదార్థం బయటికి వచ్చేటప్పుడు ఏ భార్య వచ్చి పడుతుంది, ఏ పిల్లలు వచ్చి పడతారు, ఎవరైనా పట్టుకుంటారా? ఎవ్వరూ పట్టుకోరు. అమ్మే పట్టుకోవాలి. మళ్ళీ అన్నం పెట్టిన అమ్మే తనలో మిగిలిపోయిన శేషం బయటికెడితే అమ్మ కాబట్టి పట్టుకుంటోంది. అట్లాంటి అమ్మ వీడు నిద్ర లేస్తూ భార్యని 1000 పొగట్టలు పొగుడుతూ లేస్తాడు తప్పని నేను అన్నాం. కానీ నీకు అన్నం పెడుతోంది, నువ్వు కాలితో తన్ని లేస్తున్నావు, అందుకే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు హనుమ. నువ్వు ఇల్లు కట్టుకుంటే అమ్మ గుండెల మీద గుణపంతో పొడిస్తే కానీ నీ ఇల్లు రావట్లేదు. నువ్వు శంకుస్థాపన చెయ్యాలంటే గుణపం పెట్టి పిడిచి అమ్మ గుండెల మీద గొయ్యి పెట్టాలి, పెడితే నీకు ఇల్లు కట్టుకుంటున్నావు. నువ్వు తెల్లవారి లేస్తే నీకు అన్నం కావాలంటే 2 ఎద్దులకి నాగలి కట్టి అమ్మ ఒంటిని చీరుతున్నావు నాగలి పెట్టి. అమ్మ అన్నం పెడుతోంది నీకు, అమ్మ ఒంటిని చీరితి. ఇన్ని చేసిన అమ్మ నిన్నింత భరిస్తుంటే తొట్ట తుదన నీలో ఊపిరి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి వీధిలో పారేస్తే ఆవిడ కలుపుకుంటోంది తనలో. అలాంటి అమ్మని కాలు పెట్టి తన్ని దిగుతున్నావు. ఒక్కనాడు అమ్మకి, అమ్మ సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాపాహతిం క్షమస్వమే, అమ్మ దిక్కులేక తొక్కుతున్నానమ్మా నిన్ను కాల్తో, నా తప్పు క్షమించమ్మా అని ఆర్తితో నమస్కరించి నీ కాలు పెడుతున్నావా? పెట్టని నీకు ఇన్ని చిత్రించిన తివాచీ మీద కాలు పెట్టిన రావణుడికి తేడా ఏమిటి? ఇది సుందరకాండ. కాబట్టి ఒక్కనాడు క్షమార్పణ చెప్పకుండా మనసం మించి కాలు పెట్టి దిగిన నువ్వు రావణాసురుడివే. నీలోనూ ఉంది రాక్షసత్వం, అమ్మతనాన్ని చూడలేకపోతున్నావు భూమిలో. ఇది మహర్షి యొక్క తీర్పు. అలాంటి చోట వాడు పడుకుని ఉన్నట్ట. పడుకునుంటే వాడు పడుకున్న చోట చిత్రం ఏమిటో తెలుసా అండి? వాడు ఒక 2 మైళ్ళ దూరంలో పడుకుని ఉన్నాడంటే ఇక్కడి నుంచి ఆడవాళ్ళు పడుకుని ఉన్నారట. ఎలా పడుకున్నారట? అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రథిత హిస మాలేవ గ్రథిత సూత్రే శిశుభే మత షట్పద. ఎంత గొప్ప శ్లోకం ఇచ్చారో చూడండి మహర్షి. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళ మీద, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళ మీద వేసేసుకుంటే ఆ స్త్రీలతో కట్టినటువంటి పెద్ద మాలికలా ఉన్నారట వాళ్ళు. ఈవిడ చెయ్యి తీసి పట్టుకుని ఇటు తిప్పితే ఓహో ఈవిడ చెయ్య ఇది అని తెలుస్తుందిట. అలా కౌగిలించుకున్నారట ఒకళ్ళనొకళ్ళు. ఎంత కౌగిలించుకున్నారంటే అన్యాం ఆలింగ శుశ్రోణి సుసుప్త మదవిహ్పల అంటారు. ఒకటి వేణువుని కౌగిలించుకుంది, ఒకటి విపంచిని కౌగిలించుకుంది, ఒకటి మృదంగాన్ని కౌగిలించుకుంది. వాళ్ళ తల వెంట్రుకలే వాళ్ళ కళ్ళ మీద పడుతుంటే వచ్చి తుమ్మెదలు వాలుతున్నాయా అన్నట్టుగా ఉన్నారట. ఇలా పడుకున్నటువంటి కొన్ని వేల మంది స్త్రీలు, వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఏదో పనికిరాని వాళ్ళు కాదుట. నచాకులీన నచహీన రూప న దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపికాంతస్య నకామనీయ. అందులో ఒక్క స్త్రీ తక్కువ జాతిలో పుట్టింది లేదుట. అంతకముందు వివాహమైపోయింది లేదుట. రావణాసురుని యందు మనస్సు లేనిది లేదుట. రావణాసురుడు అపహరించి తెచ్చింది లేదుట. అందరూ కోరుకుని వచ్చారు. దేవతాస్త్రీలు, గంధర్వ స్త్రీలు, యక్ష స్త్రీలు, కిందిర స్త్రీలు, కింపురుష స్త్రీలు ఇంతమంది చుట్టూ పడిపోయి ఉన్నారు. ఆవులతో రమించి రమించి అలిసిపోయినటువంటి ఆబోతు పడుకున్నట్టుగా పడుకుని ఉన్నట్ట. స్వామి అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. చూస్తుంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వాల్మీకి మహర్షికే తెలియంది ఉపమానం వేయడం అంటే. అక్కడ ఉన్నటువంటి స్తంభాలకి కాగడాలు కట్టారట. ఆ కాగడాలకు వచ్చేటటువంటి జ్యోతి ఇటు ఇటు కదలటం లేదుట. కదలకుండా ఇలాగే నిలబడి కాలుతున్నాయిట ఆ జ్యోతులు. ఆ జ్యోతులు ఎలా ఉన్నాయంటేట చూడ్డానికి ప్రజ్జాయిత మివాపస్య ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామివ మహాధూర్తై దేవనైన పరాజితాన్ అన్నారు. జూదమాడేటటువంటి వాడు తెచ్చిన డబ్బంతా జూదంలో ఓడిపోయిన తర్వాత అయ్యో తెచ్చిన డబ్బంతా అయిపోయిందని ఇంటికి వెళ్ళట్ట. వీడంతా ఓడిపోయారు కదా నువ్వు లేచిపోరా అంటారు నిర్దాక్షిణ్యంగా. వీడి డబ్బు అయిపోయింది అందుకని వీడు ఆటలోంచి లేచిపోయి ఇంటికి వెళ్ళట్ట. ఇంకా డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, వాడు ఆడుతున్నాడు. వీడు వాడి పేక ముక్కల్లోకి ఇలా చూస్తూ ఉండిపోతే ఎలా ఉంటాడో ఆ కాగడాలు అలా వెలుగుతున్నాయి. అవి రావణాసురుడి అంతఃపురంలో వెలుగుతున్న కాగడాలు కనుక ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి మహర్షి అని అంటారు. అచ్చిర్భూషణానాంచ ప్రదీప్తే తత్రకాంచనా అని అంటారు. అక్కడ దీపాలలోంచి వెలుతురు వస్తోంది, రావణాసురుని యొక్క ఆభరణములలోంచి వెలుతురు వస్తోంది, రావణాసురుని యొక్క తేజస్సుగా వెలుతురు వస్తోంది వాడి యొక్క రోమకూపాల్లోంచి. ఈ మూడు కలిసిపోయి ఎర్రని మంటలాంటి కాంతి వస్తోందిట. భవనం తగలబడిపోతోందేమో అనిపిస్తోందిట ఆ కాంతి చూస్తే. అలాంటి చోట స్వామి వెళ్ళి చూశారట. వాడు బంగారముతో చేయబడినటువంటి పాంపు మీద, వజ్రములు పొదిగినటువంటి మెట్లతో కూడినటువంటి పాంపు మీద సముద్రాన్ని మధించి తెచ్చినప్పుడు వచ్చినటువంటి తెల్లటి పట్టుబట్ట అన్నట్టుగా ఉన్న ఆస్తరణం మీద పడుకుని నిద్రపోతున్నట్ట. పక్కన స్త్రీలు నిలబడి వింఛామరలు వీస్తున్నట్ట వాడికి ఎక్కడ తెలివొస్తుందో అని. అలా పడుకున్నటువంటి రావణాసురుడు ఎలా ఉన్నాడో చూపిస్తారు హనుమ. ఆయన అంటారు, తస్మిన్ జిమూత సంకాసం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం. వాడు పడుకుంటే ఎలా ఉన్నాడంటేట, ఒక నీరు పట్టిన నల్లని మబ్బు దిగి ఓ మంచం మీద పడుకుంది అనుకోండి. మనం గభాలన తలుపు తెరిచేటప్పటికీ బాల్కనీలో మంచం మీద మబ్బు ఉందనుకోండి, ఎంత ఆశ్చర్యపోతాం. ఏదైనా నల్ల మబ్బు దిగిపోయింది లాగని. ఓసారి నేను తిరుమల కొండల మీద ఏదో సేవ చేయడానికి పరమాత్మ నన్ను తీసుకెళ్ళినప్పుడు మబ్బులన్నీ కొండ మీద దిగిపోయి, నేను నడిస్తే ముందు నా భార్య కనపడదు, ఆ పక్కన ఉన్నవాడు కనపడ్డు, మబ్బుల్లోనే అలా అలా చూసుకుంటూ జాగ్రత్తగా లైట్లేస్తే కనపడదు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని తడుముకుంటూ కాటేజీకి వెళ్ళి బస్సులు కిందకి దిగమన్నారు. ఆ రోజున ఇన్ని మబ్బులు రేర్గా దిగుతాయండి, ఇలాగా ఇలా ఉన్నప్పుడు వెహికల్స్ హెయిర్ పిన్ బెండ్స్ నుంచి వెళ్ళాలి దిగమన్నారు, రిజర్వేషన్ అయిపోయింది. ఎలా వెళ్ళిపోయాయి మబ్బులని వెళ్ళిపోయాయి, మళ్ళీ తిరుగుతున్నాయి బస్సులు అన్నారు. అంతే చాలు అనుకున్న గభాలకి ఇది వెంకటేశ్వర స్వామి వారి కరుణ అని కొండ దిగిపోయాం.
అందుచేత అలా దిగిపోయిన మబ్బు ఎలా ఉంటుంది, ఆ రోజు నిజంగా చిత్రమైన అనుభూతి. అలా నీరు పట్టిన మబ్బు దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు వాడు పడుకుంటే, తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం, వాడి కుండలములు మెరిసిపోతున్నాయట పడుకున్నప్పుడు. లోహితాక్షం, ఎర్రటి కన్నుల కన్నుల కాంతి కనురెప్పల్లోంచి బయటికి కొడుతోందిట. లోహితాక్షం మహాబాహుం, నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు ఎర్రజీరలే అంటే వాడి స్వభావం ఎటువంటిదో చూడండి. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులట. ఎందుక చేతులు వర్ణించడం, ఆ చేతులతో అమ్మవారి జుత్తు పట్టి ఈడ్చుకొచ్చాడు వాడు. బ్రహ్మగారు తపస్సమాధిలోంచి ఉలిక్కి పడ్డారు అరణ్యకాండలో. ఒరే, నీకున్న తపశ్శక్తికి నువ్వు చచ్చిపోవడానికి కావలసినంత తప్పు ఇప్పుడు చేశావు రా అన్నారు. అందుకు నా చేతుల్ని చెప్తున్నారు, ఈ చేతులతో చేసేస్తాను తప్పులు, ఈ చేతులతో చేసినటువంటి తప్పుల యొక్క పాపమును అనుభవించవలసిన రోజు వచ్చినప్పుడు ఒంటి నిండా సూదులు గుచ్చుతారు. చేసింది తప్పి చేతులు, కానీ ఫలితం అనుభవించవలసి వస్తే పడుకోపెట్టి ఇక్కడో సూది గుచ్చి ఇక్కడో సూది గుచ్చి ఇవన్నీ గుచ్చి వీటిల్లోకి ఇంజెక్షన్లు చేసి అవన్నీ ఎక్కుతుంటే తన ఊపిరి తాను తీసుకోలేని నాడు ముక్కు మీద పెట్టి పెట్టి గాలిని బలవంతంగా ఎక్కిస్తుంటే కన్ను తెరిచి చూస్తే అద్దంలోంచి తనవారు కనపడుతుంటే డాక్టర్లు ఉంటాడో ఊడిపోతాడో అంటే ఉన్న 12 బెడ్స్లోనూ ఒకడిని తీసుకెళ్ళిపోతుంటే అది తను చూస్తూ కూడా ఆనాడు ఒక్కడే అనుభవిస్తుంటే ఈ చేతులతో చేసిన పాపాలు జ్ఞాపకానికి వస్తుంటే ఉద్ధరించగలవాడు లేడు, వెళ్ళి గుడిలో ఇప్పుడు దండం పెట్టలేవు. అప్పుడు తెలుస్తుంది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏమిటో, భగవన్నామం చెప్పడం అంటే ఏమిటో, దాని పుణ్యం ఏమిటో. అనాయాసేన మరణం ఉట్టినే రమ్మంటే రాదు. అందుకని మహాబాహుం, ఈ చేతులతో చేశాడు ఆ తప్పు, అందుకని మహాబాహుం మహారజత వాసనం, పట్టుబట్ట కట్టుకుని బంగారు చేలం కట్టుకుని పడుకున్నాడు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజత వాసనం మహారజత వాసనం. ఐరావత విషానాగ్రైరాపీడన కృతైవ్రణం వజ్రోల్లిఖిత పీనాంసం విష్ణుచక్ర పరీక్షితం. ఆ పడుకున్నటువంటి వాడి భుజం మీదట కొన్ని గాయాలున్నాయిట. వాడు చూపించేవాట అందరికీ, ఈ గాయం ఏమిటో తెలుసా అని అడిగేవాట. ఏమిట్రా గాయం అంటే, పీనం సమసుజాతాంసం, ఇది విష్ణుచక్ర పరీక్షితం, శ్రీ మహావిష్ణువు ఒకసారి చక్రం పెట్టి కొట్టారు, ఇదిగో ఇక్కడ తెగింది చూసావా అని చెప్పేవాట. ఇదేమిటో తెలుసా, ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడు అప్పుడు తగిలింది ఈ దెబ్బ. ఐరావత విషానాగ్రైరా పీడన కృతైవ్రణవు, ఓసారి యుద్ధానికి ఎడితే ఐరావతం కుమ్మింది, దాని దంతం గుచ్చుకుని ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది చూడని చెప్పేవాట. అంటే వీడి ఒంటి మీద ఉన్న గుర్తులన్నీ ఏమిటంటే వీడు చేసిన యుద్ధాల గుర్తులు. అవి ఎవరితో, ఇంద్రుడితో శ్రీ మహావిష్ణువుతో, వీళ్ళందరూ లోకపాలకులు, వీళ్లతో వీడు యుద్ధం చేస్తాడు. అంటే వీడి పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించవచ్చు. ఒక ఇంటికి తీసుకెళ్ళి, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా, ఓ వెర్రాడు ఉండేవాడు, ఈ ముందు సందులో ఓ బ్రాహ్మడు, పాపం ఏం తెలియదు అమాయకుడు, ఎప్పుడు శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చేసుకోవడం, ఇంటికి రావడం, విష్ణుశాస్త్రం చదువుకోవడం తప్పేమీ తెలియదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరితే నా దగ్గరకు 10,000 వచ్చాడు, ఆ ప్రోనోట్ రాయించుకుని 12% వడ్డీ అని రాయించేసుకున్నాను అర్జెంటుగాను, ఆ వెర్రి పంతుల్ని తరివేసి ఇల్లు లాక్కొచ్చాను అని మీకు తీసుకెళ్లి ఇల్లు చూపించాడు అనుకోండి, ఆ ఇల్లు చూస్తారా, ఆ ఇల్లు సంపాదించిన వాడి మనస్తత్వం బయటపడుతోందా. మహర్షి ఎంత అందంగా చెప్తారో చూడండి చెప్పడం. ఐరావత విషానాగ్రైరాపీడన కృతైవ్రణవు, ఐరావత దంతాలు వీడికి ఇక్కడ గుచ్చుకుని పుండు పడింది. ఐరావత నిన్నెందుకు కుమ్మిందిరా అసలు, అది ఇంద్రుడి దగ్గర ఉంటుంది, నువ్వేదో యుద్ధానికి వెళ్ళావు కదా ఇంద్రుడి మీదకి, ఇంద్రుడు ఇంద్రుడు రాజ్యం వేలుకుంటాడు, నీ రాజ్యం నువ్వు వేలుకోవాలి, నువ్వెందుకు వెళ్ళావు ఇంద్రుడి మీద కానీ అడగద్దు. అంటే వీడికి ఇది పని, వీడు ఎడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళ మీదకి. విష్ణు చక్ర పరీక్షిత, విష్ణువు చక్రం పెట్టి కొట్టాడు వీడిని, శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొట్టడం ఏమిటి, ఆయన్ని స్వామి అని ఒక్కసారి పిలిస్తే పొంగిపోతారు. అలాంటి ఆయన చక్రం పెట్టి కొట్టారంటే నువ్వు ఎంత దుర్మార్గం పనిచేసావో. అందుకని ఇవన్నీ చూపిస్తాట అందరికీ వాడు, ఇవ్వగోనండి ఇవన్నీ దెబ్బలు చూశారా వాళ్ళందరితోనే యుద్ధం చేశానంటే, ఈ దెబ్బలన్నీ ఉన్నాయి వాడు పడుకుంటే చూపిస్తున్నారు స్వామి. ఐరావత విషానాగ్రైరాపీడన కృతైవ్రణ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణు చక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ నకాంకుష్టౌ స్వంగుళి ఇతర లక్షితౌ. వాడు పడుకుంటే వాడి చేతులు మూపురములలో గుండ్రంగా ఉన్నాయిట, ఉండి బొటనవేలి గోళ్ళు, ఈ కరతలములు ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని చేటటువంటి సాముద్రిక లక్షణములు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయిట. అందుకని వాడు కాంచనలంకాధీశుడై ఉన్నాడు అని ఎంత చిత్రమైన మాట అన్నారంటే, గాంగే మహతితోయాంతే ప్రసుప్త వివకుంజరం. ఎలా ఉన్నాడంటేట,
వీడు స్నానం చేద్దామని పాపం పొద్దున్న తెల్లవారుజామున చీకట్లో 4 గంటలకు వెళ్ళి స్నానం చేద్దామని గంగలో మునకేద్దామని వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఏనుగు ఒకటి గంగలో పడుకుని కనపడింది వీడికి. గంగలో ఏనుగు స్నానం చేసింది కదా, అయ్యో ఇంకా ఆ ఏనుగు పరిశుద్ధి చెందిపోయి ఉంటుంది, ఇంకా ఏనుగు ఎప్పుడూ దుమ్ము పోసుకోదు అని మీరు చెప్పగలరా? ఏనుగు స్నానమని గజ స్నానమని పేరది. గంగలో స్నానం చేయనివ్వండి, యములలో స్నానం చేయనివ్వండి, దాని పని ఏమిటంటే బయటికి వచ్చిందా వెంటనే ఊళ్ళో తుక్కంతా తీసి తొండంతో ఎత్తి తన మీద తాను పోసుకుని వెళ్ళిపోతుంటుంది. అదో సంతోషం ఏనుగుకి. అందుకని పిల్లలకి పూర్వం స్నానం చేసి ఇలా ఒళ్ళు తుడవగానే అక్కడికి వెళ్ళి పొయ్యిలో ఉన్న కచ్చికలు తీసి పొడిని చేసేవాళ్ళం. ఎందుకు చేసేవాళ్ళమో తెలియదు. మా అమ్మగారు అనేది చిన్నప్పుడు, మీకు స్నానం చేయించడం అంటే గజ స్నానం చేయించడం రా అనేది. మా పెద్దక్కకి స్నానం చేయించి మా తమ్ముడి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ నేను నల్లటి ఒళ్ళుతో సిద్ధం, గజస్నానం. అలా గజస్నానం రా అనేది మా అమ్మ పహాతల్లి. ఇంతమందికి నీళ్లు పోసి స్నానం చేయించుదో మమ్మల్ని కానీ 6 పిల్లలు. సరే, అందుచేత వజ్రోల్లిఖిత పీనాంసో విష్ణు చక్ర పరీక్షితో గాంగే మహతితోయాంతే ప్రసుప్తం ఇవ కుంజరం. వీడు నిద్ర లేచాడా మళ్ళీ దుమ్ము పోసుకుంటాడు మీద, మళ్ళీ మొదలు అందరి మీద యుద్ధాలు, అందరినీ ఎత్తుకురావడాలు. అలాంటి వాడు పడుకున్నాడు. ఇది ఎలా ఉందంటేట, వీడు పడుకుంటే నిద్రపోతున్నటువంటి భుజంగవ పాములా ఉన్నట్ట. ఒక పెద్ద పాము గోడవాల పడుకుంది, లేదా మంచి వేసంకాలం నీళ్లు పెట్టిన పెద్ద చలివేంద్రం కొండ ఉంది, ఆ కుండలో నీళ్లు తెచ్చుకు తాగుదామని మీరు గబగబా వెళ్ళిపోయారు. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఆ కింద ఉన్న ఇసక తడిగా ఉంటుందేమో, ఎండవీడి తట్టుకోలేక ఒక 12 అడుగుల నల్లత్రాచ ఒకటి వచ్చి ఆ ఇసుకని చుట్టుకుని పడుకునుంది. మీరు గబగబా వెళ్ళారు, దాని తల అటువైపు ఉంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి కొండని చుట్టుకు పడుకునుంది పాము. చూసిన వారు ఏం చేస్తారు, అమ్మ బాబోయ్ పాముని ఇంకొక 2 అడుగులు దగ్గరికి వేసి అబ్బా చూద్దామంటారా? ఎక్కడున్నవారు అక్కడ ఆగిపోతారు. ఆగిపోయిన ఉత్తర క్షణం వెనక్కి తిరిగి వచ్చేస్తారు. వచ్చేసే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు, అది ఏమైనా వెనక్కి వస్తోందేమోనని. అది రాలేదు, అక్కడ పడుకుంది. ఇంటికి వచ్చేసారు మీరు. ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పారు, పాము పడుకుంది కుండకి చుట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయిన బాబోయ్ అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా మెల్లగా అడుగులేసుకుంటూ వెళ్ళి చూశారు, అది లేదు, అక్కడ వెళ్ళిపోయింది. అమ్మయ్య నన్నేం చూడలేదు, పాముని వీడు హాయిగా పడుకోగలడు రాత్రి ఇంట్లో? వీడు పడుకోలేడు. వీడు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి చోళ్ళు తెచ్చుకుని ఇల్లంతా చల్లుకుని మంచం ఎక్కి పడుకుని, ఎవరైనా పడుకుంటే ఎంత కోపమో ఆ రోజున, బుద్ధుందా లేదా ఏమిటి పడుకుంటారు, ఏదైనా వచ్చేస్తే కాపుగా అయిందంటాడు. ఎక్కడైనా బుస్ అందనుకోండి వచ్చేసిందంటాడు, సగం చచ్చిపోతుంటాడు. వాడు కానీ లేచి చూశాడా, ఆవిడ పడుకున్నారు కాబట్టి సరిపోయింది. వాడు చూశాడా, రావణాసురుడు పావు చూసినట్టి. వాడు చూడక్కర్లేదు, వాడు చూడకపోయినా వాణ్ణి మనం చూసామనుకోండి, అమ్మో వాడు కానీ మనని చూడలేదు కదా అని హడివిపోతాంట. అంటే మహానుభావుడిది ఎంత గొప్ప చూపో మీరు ఆలోచించుకోండి ఇంకా అని చెప్పకుండా ప్రసుప్తం ఇవ కుంజరం భుజంగవత్. అలా పడుకున్న పాము ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. సంహతం పరికాకారం వృత్తం కరికరూపమౌ విక్షిప్త సైనే శుభ్రే పంచశీర్ష విభోరగౌ. ఏమి ఉపమానాలు వేశారో చూడండి. వాడు పడుకుంటే వాడి చేతులు వాడి భుజములు ఏనుగులు యొక్క తొండములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట. 5 తలల పావుల్లో ఉన్నాయిట. ఆ చేతులతో చేసిన పాపం వాడు అనుభవించాలి. రావణాసురుణ్ణి చూశారు, వాడి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా కొంచెం పక్కకి తప్పుకున్నారట, ఇంకొంచెం ముందుకెళ్ళారట. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం శయనేశుభే దదర్శ రూప సంపన్నాం అపరా సకపి ప్రియం. ఒక స్త్రీ చాలా గొప్పగా హంసతూలికాతల్పం మీద కాంతివంతంగా పడుకునుందిట. అమ్మయ్యా, ఇంతమంది స్త్రీలలో పడుకోకుండా ఇంత దూరంగా ఇంత తేజస్సుతో పట్టుబట్ట కట్టుకుని హంసతూలికాతల్పం మీద ఒక్కత్తి పడుకుందంటే ఈ అమ్మే మా అమ్మ సీతమ్మ. అమ్మయ్యా నాకు సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది అనుకున్నారట. అనుకుని ఒక్కసారి అస్ఫోట యా మాస చుచుంబ పుచ్చం నంద చిక్రీట జగౌ జగామ స్తంభాన రోహాత్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. ఆ తోక తీసి బుద్ధు పెట్టేసుకున్నారట, దాన్ని కింద మారేశారట, భుజాలు కొట్టేసుకున్నారట, స్తంభం ఎక్కేశారట, కిందకి దూకేశారట, నాట్యం చేసేశారట. మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయటెట్టాడన్నారు. అక్కడ ఉన్నది ఆవిడ సదసద్రూపధారిణి. ఆవిడ అసత్తులో సత్తు చూపిస్తుంది, సత్తులో అసత్తు చూపిస్తుంది. మండోదరి యందు సీతాదర్శనం చేస్తున్నారు. ఆవిడ మండోదరి. అప్పుడు అనుకున్నారు, పక్కనుండగా మా అమ్మ ఎక్కడో శోక విహ్వలయ్యి ఉంటుంది, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇలా ఉండదనుకున్నారు.
అక్కడి నుంచి పానశాలలోకి వెళ్ళారు, అక్కడి నుంచి వంటశాలలోకి వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి ఇన్ని మృగములో ప్రపంచంలో ఎన్ని రకాల మృగాలు ఉంటాయో అన్ని మృగాల్ని సంహరించి వాడు పచారం చేసి ఆహారం సిద్ధం చేశాడు. చూశారు అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుల మాంసం అమ్మ భోజనానికి పిలుస్తోందా అన్నట్టుగా ఉన్నాయిట. వాటిని చూశారు, అక్కడి నుంచి పానశాలలోకి వెళ్ళారు. ఆ పానశాలలో ఒక రకం ఇంకొక రకం కళ్ళు కారుదుట. దివ్యాహ ప్రసన్న సురా వివిధాకృత సురా అపి శర్కరాసవమాధ్వీప పుష్పాసవ ఫలాసవాహ అన్నారు. ఇప్పపళ్ళు పులియబెట్టి తీసినటువంటి కళ్ళు, ఆ తర్వాత బెల్లం పులియబెట్టి తీసినటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు, సగం తాగి విడిచిపెట్టిన కళ్ళు, బంగారు పాత్రలు, అందులోంచి వస్తున్నటువంటి వాసన, ఇవన్నీ చూశారట. ఇక్కడ మా అమ్మ ఉండదనుకున్నారట, అంతటా వెతికేశారట. అమ్మ కనపడలేదని బెంగ పెట్టుకున్నారట. ఇంకా అమ్మ కనపడలేదని బెంగ పెట్టుకుని నిరాశ కలిగి కూర్చుండిపోతున్న సమయంలో అనుకున్నారట. అందుకు వింటారు సుందరకాండ, అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరంసుఖం, అనిర్వేదోహి సతతం సర్వార్థేశ ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్త కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అనుకున్నారట. ఉత్సాహాన్ని పొందని నాడు ఎవ్వడూ ఏదీ సాధించలేడు. అందుకని నేను నిర్వేదాన్ని విడిచిపెట్టి ఉత్సాహంతో మళ్లీ వెతుకుతాను. మా అమ్మ నాకెందుకు కనపడదు, దర్శనమిచ్చి తీరుతుంది అనుకున్నారట. అని ఉత్సాహాన్ని పుంజుకున్న వారై మళ్లీ అంతఃపురాన్నంతటిని లంకాపట్టణాన్ని శోధించడం ప్రారంభించారట. హనుమ ఉత్సాహాన్ని పుంజుకున్నారు అన్న మంచి మాట దగ్గర ఇవాళ ఆపుదాం. ఎందుకంటే సుందరకాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు, ఒక మంచి మాట దగ్గర ఆపుతూ ఉండాలి. అందుకని మీకు నేను ఆలస్యం చేస్తున్నాను అని తెలిసినా ఆపుకుంటూ బాధపడుతూనే కొన్ని కొన్ని శ్లోకాలు మింగేసినా అవి బయటికి వస్తుంటే రావద్దని బలవంతంగా అడ్డగించైనా ఇవాళ సీతమ్మ తల్లి దర్శనం వరకు వెళ్ళాలని ప్రయత్నం చేశాను. అమ్మవారంది అలా కుదరదోయ్, శుద్ధ త్రయోదశి రేపు. అందుకని ఇవాళ కనపడనోయ్ కోటేశ్వరరావు, శుద్ధ త్రయోదశి నాడు చంద్రకాంతిలో చూశారు అమ్మవారిని హనుమ. అందుకని నేను కూడా రేపు కనపడతానోయ్, శనివారం కలియుగంలో పరమ ప్రసిద్ధి, అందుకని రేపు దర్శనం చెప్తూ గానివి ఇవాళ హనుమ ఉత్సాహంతో మళ్లీ వెతకడం మొదలు పెట్టారని చెప్పు ఆపు అంది. అమ్మ ఆజ్ఞ ఎవరు కాదనగలరు, అందుకని శిరసావహించి అక్కడ విడిచిపెడుతున్నాను. కానీ సీతామాత దర్శనము హనుమ చేసినటువంటి సర్గకు సిద్ధి సర్గ అని పేరు. అది పరమ ప్రాశస్త్యమైనటువంటి సర్గ. ఆ సర్గ రేపు వస్తూనే ప్రారంభమైపోతుంది, ఎందుకంటే దగ్గరికి వచ్చేసారు ఇంకా హనుమ దర్శనానికి. చేత ఇంత కష్టపడి మీ అందరూ ఇంత ఓపిగ్గా కూర్చుని వింటున్నారు కనుక అందున చైత్రమాసం కొత్త సంవత్సరంలో సుందరకాండ వింటున్నాం కాబట్టి సుందరకాండలో బహు భంగిమల రహస్యములను బయట పెడతారు. ఇవాళంతా శోధన, నయ్యితి 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 నయ్యితి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఆత్మ ఇది కాదని ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు హనుమ. ఇంకా ఇప్పుడు పునఃశోధన చేస్తారు, మళ్ళీ ప్రారంభం చేసి వెతుకుతారు. ఇంకా ఇక్కడి నుంచి సాధకుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, అమ్మ దర్శనం ఎలా ఉంటుంది, నిజంగా అమ్మవారి దర్శనమైన తర్వాత హనుమ స్థితి ఎలా ఉంటుంది, అది చెప్పడంలో వాల్మీకి మహర్షి గొప్పతనం ఏమిటి అన్నదాన్ని రేపటి రోజున అమ్మవారు నా నాలుక మీద నర్తించి పలికించుగాక. అయితే చిన్న ప్రకటనలున్నాయి, వాటిని చెప్పి మంగళాశాసనం చెప్పేస్తాను. ప్రసాదము భగవంతుని యొక్క అనుగ్రహమునకు గుర్తు, అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ప్రసాదం తీసుకోపోతే పడవ ములిగిపోయింది అంటారు. అంటే భగవంతుడికి ఇంకదే పనే, ప్రసాదం పుచ్చుకోపోతే పడవలు ముంచేయడం, ఆయన ఏమైనా శాడిస్తే, అది కాదు. దాంట్లో ఉద్దేశ్యం ప్రసాదము అంటే భగవానుని అనుగ్రహము. మీకు ఎలా వస్తుంది అనుగ్రహం అంటే ప్రసాదాన్ని తీసుకుని భక్తితో కన్నుల కద్దుకుని లోపలికి పంపిస్తే అందులో ఆరో వంతు మనస్సుగా మారుతుంది. మారి ఆ మనస్సు ఇన్నాళ్ళ నుంచి మీకు దేనికి సమాధానం దొరక్క ఇబ్బంది పడుతున్నారో ఆ సమాధానం దొరికేటట్టు ప్రచోదనం చేస్తుంది. ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ సమాధానం వారికి తట్టలేదు, ఎంసెట్లో 30 వచ్చాయి. ఆ సమాధానం తట్టింది ఒకరికి, వాడికి ఎంసెట్లో 150కి 149 వచ్చాయి. తట్టడంలో ఉంది, తట్టడానికి మనస్సు ప్రధానం. ఆ మనస్సు ఆరో వంతు భగవత్ ప్రసాదంలోంచి రావాలి. అందుకని ఏదైనా నివేదన చేసి తింటాం. అందున దేవాలయంలో భగవత్ కథ జరిగిన తరువాత నివేదన చేయబడి ఇచ్చినటువంటి ప్రసాదం అమూల్యం. దాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు పెద్దలు ఇక్కడ. అందుకని అందరూ నా ఎందు కృపతో, అందుకే కొంచెం తొందరగా వదిలేస్తున్నాను. నీ అసాధ్యం కూడా నువ్వు తొందరగా వదలడం ఏమిట్రా, ఎన్నడూ వదిలేవు అనుకోకండి. అందుకని ప్రసాదాన్ని తీసుకుని కన్నులకు అద్దుకుని మీరు స్వీకరించి వెళ్ళండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.